गोपी जनवल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रज जनरंजन यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जनवल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रज जनरंजन यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी श्रीमद्भगवद्गीत की शील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय శ్రీరామ్ ప్రభు అడిగారు ఒక ప్రశ్న. దానికి సంబంధించి మన భగవద్గీతలో ఒక బొమ్మ ఉంటుంది. ఏంటంటే, మనం చేసే కార్యాలన్నీ కూడా త్రిగుణాల యొక్క అధీనంలో జరుగుతూ ఉంటాయి అని వివరిస్తూ 14వ అధ్యాయం 19వ శ్లోకం గురించి నేను చదువుతాను శ్లోకం, నేను చదవసం లేదు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం శోధి గచ్చతి. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇష్కాన్ సంస్థాపకాచార్య. సర్వకర్మలయందును ప్రకృతి త్రిగుణముల కన్నను అన్యుడైన కర్త వేరొకడు లేడని చక్కగా దర్శించి త్రిగుణాతీతమైన పరమాత్మను ఎరుగగలిగినప్పుడు మనుజుడు నా దివ్య భావమును పొందగలడు. మద్భావం. భాష్యం: త్రిగుణములకు సంబంధించిన కర్మలను సరిగా అవగాహనము చేసుకునుట ద్వారా మనుజుడు వాటిని సులభముగా అధిగమింపగలడు. అట్టి అవగాహనము మహాత్ముల నుండి తెలియుట ద్వారా సాధ్యమగును. నిజమైన ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణుడే. అతడే ఇచ్చట అర్జునునకు ఆధ్యాత్మిక జ్ఞానమును అందించున్నాడు. అదేవిధముగా కృష్ణ భక్తి భావన యందు నిష్ణాతులైన వారి నుండి మనుజుడు గుణముల దృష్ట్యా కర్మ విషయకమైన జ్ఞానమును నేర్వవలసి ఉన్నది. లేనిచో జీవితము తప్పుదారి పట్టగలదు. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశము ద్వారా జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిని గూర్చియు, తన దేహమును గూర్చియు, తన ఇంద్రియములు గూర్చియు, తానే విధముగా బంధితుడయ్యాడనే విషయమును గూర్చియు ఎరుగగలుగును. గుణముల బంధనములో నిస్సహాయుడయుండు ఆ జీవుడు తన నిజస్థితిని తెలిసినప్పుడు ఆధ్యాత్మిక స్థితిని పొందగలడు. అట్టి స్థితిలో అతనికి భక్తియుక్త జీవనమునకు అవకాశం ఏర్పడును. వాస్తవమునకు జీవుడెన్నడును వివిధ కర్మలకు కర్తకాడు. దేహమునందు నిలిచియున్నందున ప్రత్యేక గుణముననుసరించి అతడు బలవంతముగా కర్మల యందు వర్తింపజేయబడుచున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానమున నిష్ణాతుడైన మహాత్ముని సహాయము లేనిదే తాను ఎట్టి స్థితిలో నిలిచియున్నాడు అతడు ఎరుగజాలడు. ప్రామాణిక గురువు సహచర్యమున అతడు తన నిజస్థితిని గాంచగలిగి అట్టి అవగాహనము ద్వారా కృష్ణ భక్తి రసభావనలో స్థిరుడు కాగలడు. ఆ రీతి కృష్ణ భక్తి భావనలో స్థిరుడైన వాడు ప్రకృతి గుణములచే ప్రభావితుడు కాడు. శ్రీకృష్ణుని శరణు వేడిన వాడు ప్రకృతి కర్మల నుండి విడువడినని సప్తమాధ్యాయమున ఇదివరకే తెలుపబడినది. అనగా యథార్థ దృష్టి కలిగిన వానిపై ప్రకృతి ప్రభావము క్రమముగా క్షీణింపగలదు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివ సాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సర్వకర్మల యందును ప్రకృతి త్రిగుణముల కన్నను అన్యుడైన కర్త వేరొకడు లేడని చక్కగా దర్శించి త్రిగుణాతీతమైన పరమాత్మను ఎరుగగలిగినప్పుడు మనుజుడు నా దివ్యభావమును పొందగలడు. ఈ భాష్యంలో ప్రభుపాదులు రాస్తున్నారు. ఇదంతా ఎలా అర్థమవుతుందంటే, అట్టి అవగాహనము త్రిగుణములకు సంబంధించిన కర్మలను సరిగా అవగాహనము చేసుకునుట ద్వారా మనుజుడు వాటిని సులభముగా అధిగమింపగలడు. ఈ త్రిగుణాలను ఏ విధంగా అధిగమిస్తాడంటే వాటిని గురించి అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు. అట్టి అవగాహనము మహాత్ముల నుండి తెలియట ద్వారా సాధ్యమగును. నిజంగా చెప్పాలంటే మనం ఎప్పుడు చెప్తుంటాం, దయచేసి భగవద్గీత చదవండి, హరే కృష్ణ మహామంత్రం జపించండి, భగవద్గీత కొనండి, మందిరానికి రండి, ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళలో భక్తి సుకృతిని పెంచడం కోసం వాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల. అంటే భగవద్గీత కొనగానే భక్తుడు అయిపోడు కదా, మనం చూస్తుంటాం కొన్ని అందరూ భక్తులు అవుతారా, అవరు, కొంత సుకృతి వస్తుంది. అందుకే శాస్త్రం కృత పుణ్య పుంజ, ఎవరో భగవంతుడి దగ్గరికి కృష్ణుని చేరుకొని, కృష్ణుని ఎవరు చేరుకుంటారు, ఈ విధంగా సుకృతి చాలా ఎక్కువయ్యి అప్పుడు వాడు భక్తి మొదలుపెట్టి వాడు మళ్ళీ అందులో స్థిరమయ్యి, స్థిరమైన తర్వాత భావం, అంటే మనకు తెలుసు 9 దశలు ఉంది, ఈ విధంగా ఈ 9 దశలు దాటి కృష్ణుని ప్రేమను పొందుతాడు. అందుకనే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ త్రిగుణాలకు సంబంధించి తెలుసుకోవాలన్నారు. అది ఎలా అర్థమవుతుంది, భగవద్గీత చదవడం ద్వారా కాదు, కేవలం చదవడం ఉపయోగపడుతుంది. చదవడం అనేది మనకి ఉపయోగపడదని కాదు ఇక్కడ చెప్పడం, కేవలం చదవడం ద్వారా మనకి అర్థం కాదు. ముఖ్యంగా కలియుగంలో చెప్పాలంటే చాలా కష్టం, చదవడం ద్వారా అర్థమయ్యేది చాలా తక్కువ మందికి. ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోగలిగేది పుస్తకాలు చదివి చాలా తక్కువ మంది. దానికి నిదర్శనం ఏమిటంటే, ప్రభుపాదులు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికి 30 సంవత్సరాలే అవుతుంది, ఇప్పుడు శుద్ధ భక్తి అనేది దానికి కూడా నిర్వచనం మెల్లగా మారిపోతుంది. మనం చూస్తున్నాం అనేక మందిరాల్లో రకరకాలుగా ఏమిటి, మధ్యాహ్న భోజన పథకం ఉదాహరణకి, ఇవన్నీ భక్తికి సంబంధించినవి కాదు, అవునా కాదా? భక్తికి సంబంధించినవా? అది మన మన యొక్క ప్రభుపాదుల వారి ఏదైతే హరే కృష్ణ ఉద్యమం యొక్క ఉద్దేశమా? మరి పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయి, ప్రభుపాదుల వారి పుస్తకాలు అందరు చదువుతున్నారు, ఇవే పుస్తకాలు, ఏమి మార్పు లేదు. కానీ ఎందుకని అర్థం కావడం లేదు? ఎందుకంటే వాళ్ళు రకరకాల స్థాయిల్లో వాళ్ళ యొక్క ఉంటారు అవగాహన. ఏంటి అవగాహన? ఈ త్రిగుణాలకు సంబంధించి. త్రిగుణాలకు సంబంధించి అంటే ఏంటి? కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ. ఈ రజోగుణం తమో గుణంలో ఉండడం వలన కామం అనేది పుడుతుంది. కామం ఏమిటా? కామం పూజా లాభ ప్రతిష్ట, ఆహార నిద్ర భయ మైథునం. వీటిని పొందడం కోసం ఈ పుస్తకాన్ని, ఇదే పుస్తకాన్ని ప్రభుపాదుల వారు ఏదైతే రాశారో దాన్ని వాళ్ళకు కావాల్సిన విధంగా అర్థం చేసుకుంటారు. ఎందుకని? వాళ్ళలో కొన్ని కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకోవాలి. అదే సమయంలో ప్రశాంతంగా ఉందాం, ఇది మంచి జీవితం అనేది కూడా అర్థమైంది. రెండూ ఉన్నాయి. వాళ్ళలో భక్తి లేదని కాదు, ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళు భక్తులు కాదని కాదు, ఉంది భక్తి కానీ కలుషితమై ఉంది. అంటే పూర్తిగా శుద్ధమైన భక్తి అనేది అవగాహన లేకపోవడం. ఒకవేళ ఉన్నా దాన్ని ఏదైతే మనం, అందుకే భక్తి లత బీజాన్ని చాలా జాగ్రత్తగా, అపరాధాలు లేకుండా పాపం చేయకుండా మనం భక్తిలో ముందరకెళ్తూ ఉండాలి. అది ఎలాగా? ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో ఈ త్రిగుణాల గురించి మనం నేర్చుకోవాలి. త్రిగుణాలు చాలా చోట్ల, కృష్ణుడు అనేక చోట్ల రజోగుణం గురించి, తమోగుణం గురించి, అజ్ఞానం గురించి చాలా చోట్ల భగవద్గీతలో చెప్తుంటాడు. అందుకని ఆధ్యాత్మిక గురువు ద్వారా, మహాత్ముల నుండి తెలియట ద్వారా సాధ్యమగును దీని నుంచి బయటపడడం, సులభంగా అధిగమిస్తాడు అంటున్నాడు. అలా కాకుండా ఇది ఏ విధంగా మహాత్ముల ఆధ్వర్యంలో ఎప్పటి వరకు ఉండాలి? మనం కృష్ణుడి దగ్గరికి గోలోక బృందావనం వెళ్ళిన తర్వాత కూడా మనం సేవ చేస్తూనే ఉండాలి. ఎవరికి? మన గురువుకి. కానీ కొన్నిసార్లు ఏంటంటే అది ఒక రకమైన మాయావాదం చెప్పాలంటే. ఏంటి, నేను కొంత స్థాయికి వచ్చాను కాబట్టి ఇంకా నాకు అర్థమైపోయింది మొత్తం అంతా, ఇంకా నాకు గురువుతో పని లేదు. అంటే గురువు అంటే పని ఉంది, ఎలాగా? నేను నా గురువు విత్తనం చూయించుకోవడం కోసం అలా చేస్తుంటారన్నమాట భక్తులు కూడా. కాబట్టి అదేమవుతుంది, దానివల్ల ఏమవుతుంది? అహంకారం పెరిగిపోయినట్లు. అప్పుడు అహంకారాన్ని దాటలేదు. ఈ అహంకారాన్ని దాటడం చాలా కష్టం. అందుకే కృష్ణుడు ఇచ్చిన పద్ధతి ఏంటి? నేరుగా నువ్వు నా దగ్గరకు రావద్దు, నా భక్తులకి భక్తులకి సేవకుడు, సేవాభావం అనేది పెంపొందించుకోవాలి. ఆ సేవాభావం ఎలా పెంపొందించుకోగలం? ఒక ఆధ్యాత్మిక గురువుకి శరణాగతి పొందాలి, శుద్ధ భక్తుడికి శరణాగతి పొందాలి. లేకుండా మనం ఎంత భక్తి చేస్తున్నా, ఎన్ని అర్థం చేసుకున్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, మహా అంటే ఒక జ్ఞానం అవ్వగలడు కానీ భక్తుడు అవ్వలేడు. చాలామంది మనం బయట, నేను కలుస్తుంటాను వాళ్ళకి, వాళ్ళు నాకంటే, నాకు తెలియదు ఎక్కువ శ్లోకాలు, చెప్తారు వాళ్ళు. కానీ అవగాహన ఏముంటుందంటే కృష్ణుడు భగవంతుడు అనే అవగాహన లేదు మళ్ళీ వాళ్ళు. ఉపనిషత్తులు పురాణాలు అన్నీ మనందరికంటే, ఈ భక్తుల్లో అందరి భక్తుల కంటే కూడా ఎక్కువ చెప్పగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. కానీ కృష్ణుడు భగవంతుడు అనే విషయం తెలియదు. అది ఎలా సాధ్యం? ఆధ్యాత్మిక గురువు. ఇంకా చెప్పాలంటే త్రిగుణాతీతమైన పరమాత్మను ఎరగగలిగినప్పుడు మనుజుడు నా దివ్యభావన పొందునని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. పరమాత్మను ఎరగాలంటే నేను భగవంతుడు ఒకటి, నేనే భగవంతుడిని అనే అవగాహనలో ఉన్నవాడికి ఇదంతా ఎప్పుడు కూడా అర్థం కాదు. పరమాత్మ వేరు, ఆత్మ వేరు. ఇది తెలుసుకున్నప్పుడే అంటే, అందుకనే ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు, తన యొక్క ఇక్కడ భక్తుడు తన యొక్క ఎటువంటి గుణముల బంధనములో నిస్సహాయుడై ఉండు ఆ జీవుడు తన నిజస్థితిని తెలిసినప్పుడు ఆధ్యాత్మిక స్థితిని పొందగలడు. తన నిజస్థితిని తెలుసుకోవాలని చెప్పి నిస్సహాయ స్థితి. ఎవరైతే నేను భగవంతుడినే భగవంతుని అవ్వచ్చు అంటారో వాడి యొక్క నిస్సహాయ స్థితి ఏంటి, జుట్టు నరిచిపోతుంది, దాన్ని నియంత్రించలేడు, ఏమి చేయలేడు, జుట్టు నరవకుండా. వయసు పెరిగిపోతుంది, చర్మం ముడతలు పడుతుంది, దీన్ని నియంత్రించలేడు. ఇదంతటినీ నియంత్రించలేని స్థితిలో మనం ఉన్నామని తెలుసుకోకుండా మూర్ఖుడు, మూర్ఖుడు ఎంత మూర్ఖుడు అంటే అంత మూర్ఖుడు ఏమనుకుంటాడు, నేను భగవంతుణ్ణే అనుకుంటాడు. అది ఎంత మూర్ఖత్వం. నేనే ఆ పరతత్వాన్ని, అంతా ఒకటే, మూర్ఖత్వం ఇది. ఈ మూర్ఖులు ఎవరు, సన్యాసులు ఉన్నారు. మూర్ఖులు సన్యాసులు కలియుగంలో, మాయావతి సన్యాసులు మూర్ఖులు. ప్రభుపాదుల వారు చెప్తారు, ప్రభుపాదుల వారి అసలు నిజానికి భక్తుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మాయావాదాన్ని, నిర్విశేషాన్ని ఖండించడం భక్తుడి యొక్క పని. ఎందుకంటే ఇది చెప్తుంటే చాలామంది జీర్ణించుకోలేరు, అదేంటి సన్యాసి నువ్వు ఎలాగా అతన్ని విమర్శించగలవు. ఇదిగో శాస్త్రం ద్వారా దీనికి సమాధానం ఏమిటి. కృష్ణుడు అనేక చోట్ల చెప్తున్నాడు, మత్త పరతరం నాణ్యత్ కించిత నాకంతే పైన ఎవరు లేరని భగవద్గీతలో అనేకమైనవి ఉన్నాయి. అనేక సార్లు వైష్ణవులు, వైష్ణవ ఆచార్యులు ఈ మాయావాదాన్ని ఖండించారు. రామానుజాచార్య దగ్గర నుండి చైతన్య మహాప్రభు వరకు అయినా కూడా ఇంకా మూర్ఖత్వంలో ఉన్నారంటే వాళ్ళకి బుద్ధి వికసించలేదు. ముఖ్యంగా నిజాయితీ లేదు వాళ్ళలో, నిజాయితీగా లేరనమాట. వాళ్ళందరూ నిజాయితీ పరులు కారు, మోసం మోసం చేయడానికి మోసపోవడానికి సిద్ధమైన వాళ్ళు. వాళ్ళు నిజాయితీ అంటే ఏంటి, మన యొక్క నిస్సహాయమైన స్థితిని మనం తెలుసుకోవడం. నేను ఏమి చేయలేను, నా శక్తి ఎంత, ఈ సృష్టి ఎంత, అసలు నేనెలా భగవంతుణ్ణి అనేది కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుకే ఇక్కడ ఏంటి కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, ఎవరికి ఇవన్నీ కూడా అర్థమవుతాయంటే ఎవరికి అర్థమవుతాయి, తేషాం సత్యయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనమాం ఉపయాంతితే. ఈ బుద్ధి యోగం ఎవరు చేయగలరు, బుద్ధి యోగానికి భక్తి యోగానికి ఇంకొక పేరు బుద్ధి యోగం అంటారు, ఇది ఎవరు చేయగలరు, తేషాం సత్యయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, ఇష్టంతో నేను భగవంతుణ్ణి. ప్రీతి ఎప్పుడు వస్తుంది, అతని పట్ల ప్రీతి, ప్రేమ. ప్రీతి అంటే ప్రేమ, ప్రీతి అంటే ప్రేమలో ఒక దశ చెప్పాలంటే తీవ్రమైన. ఆ విధంగా భగవంతుణ్ణి కీర్తిస్తున్నప్పుడు, అర్చిస్తున్నప్పుడు అప్పుడు భగవంతుడు ఆ జ్ఞానం ఇస్తాడు. అప్పుడు లేదంటే అప్పటి వరకు మాయ చేతుల్లో, మాయ యొక్క ప్రభుపాదులు రాస్తారు. మాయ చివరికి ఎలా పరీక్షిస్తుందంటే నువ్వే దేవుడు అని అనిపిస్తుంది అనమాట, జ్ఞానం వచ్చిన తర్వాత కూడా. ఈ మాయావాదులకు జ్ఞానం ఉంది, చాలా జ్ఞానం ఉంది, ఏంటి త్రిగుణాల గురించి ఇవన్నీ ఉంది, కానీ చివరికి ఏమవుతుంది, నేనే దేవుణ్ణి అంటారు అనమాట. ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ చేస్తారు కానీ నేనే దేవుణ్ణి అంటారు. కానీ ఇవన్నీ కూడా ఇంకొకటి, అసలు ఈ శ్లోకం చదవగానే కూడా దీని ద్వారా కూడా మాయావాదం చెప్పవచ్చు. ఎలాగ చూడండి, సర్వకర్మల యందును ప్రకృతి త్రిగుణముల కన్నను అన్యుడైన కర్త వేరొకడు లేడని చక్కగా దర్శించి త్రిగుణాతీతమైన పరమాత్మను, అంటే ఇక్కడ పరమాత్మ అంటే నువ్వే మాయావదులు చెప్పేది, పరమాత్మను ఎరుగలిగినప్పుడు మనుజుడు నా దివ్యభావం, నా దివ్యభావం అంటే కృష్ణుడు, కృష్ణుడు పరమాత్మ, నేను పరమాత్మే కాబట్టి నేను ఆ భావాన్ని పొందుతాను, నేను కూడా భగవంతుని అవుతాను. కాబట్టి ఇక్కడ చేస్తుంది మన కార్యాలన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయి, ఇక్కడ చెప్తున్నారు సర్వకర్మలందును ప్రకృతి త్రిగుణముల కన్నను, ప్రకృతి త్రిగుణాల కంటే అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం ద్వారా ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. కానీ మనమేమి భ్రమకు గురవుతున్నాం, మనం చేస్తున్నామని భ్రమకు గురవుతున్నాం కాబట్టి, కానీ మనం ఇవేమి చేయడం లేదు. ఇవన్నీ శరీరం ముడతపడడం ఇదంతా కూడా త్రిగుణముల ద్వారా శరీరానికి జరుగుతుంది, కానీ నాకేం జరగడం లేదు. కాబట్టి నేను పరమాత్మ, పరమాత్మే నేను, కృష్ణుడు వచ్చాడు వెళ్ళిపోయాడు, కృష్ణుడు కూడా పెరిగాడు కదా, చిన్నవాడు పెద్దవాడయ్యాడు, అదేవిధంగా నువ్వు కూడా పెద్దవాడు అయ్యావు కాబట్టి నువ్వు కృష్ణుడు అంతా ఒకటే అని కూడా చెప్పొచ్చు, చెప్తారన్నమాట. కానీ ఇక్కడ ప్రభుపాదులు ఏం చెప్తున్నారు, వైష్ణవుల యొక్క అవగాహన ఎలా ఉంటుంది, సక్రమైన అవగాహన ఉన్నది ఉన్నట్లుగా, ఏంటిది త్రిగుణాల ద్వారా జరుగుతుంది నిజమే, కానీ పరమాత్మ నువ్వు ఒకటివి కాదు, నువ్వు భగవంతుడు వేరు, భగవంతుడు కృష్ణుడు, నువ్వు జీవుడివి, నువ్వు త్రిగుణాల అధీనంలో, కృష్ణుడు త్రిగుణాల అధీనంలో లేడు. కృష్ణుడు గోవర్ధనం ఎత్తాడు, 16,000 మంది రాణులతో ఒకేసారి ఉన్నాడు, నువ్వు ఉండగలవా? కానీ ఈ మూర్ఖులు వీటిని అంగీకరించరు, ఇదంతా బూటకం అని చెప్తారు, కల్పితమైన కథ అని చెప్తారు. ఎవరు? ఈ మాయావాదులు. ఏది? భాగవతం. ఇదంతా ఎక్కడ ఉంది? భాగవతం. భాగవతం బూటకం, కానీ భగవద్గీత నిజం. ఇది ఎక్కడ సమంజసం? కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోగలం? మాయావాది భాష సునిలే హోయి సర్వనాశ్. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ఎప్పుడైతే మాయావాదుల నుంచి వింటామో నాశనం అవుతాం. భక్తుల్ని ఆశ్రయించాలి. భక్తుల్ని ఆశ్రయించి ఇక్కడ ఈ శ్లోకంలో త్రిగుణాల గురించి తెలుసుకోమని చెప్తున్నారు. త్రిగుణాల గురించి ఏం తెలుసుకోవడం ఏంటి? ఇక్కడ చెప్తున్నట్లు మనం చేసే కార్యాలన్నీ కూడా త్రిగుణాల అధీనంలోనే జరుగుతున్నాయి. నిజానికి ఏంటది కారణం? గుణసంగస్య సదసద్ యోని జన్మషు. కృష్ణుడు చెప్తున్నాడు అనేక యోనుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు జీవులు. ఎందుకని? ఒకే జీవి, జీవి అనేక యోనుల్లో ప్రవేశిస్తూ ఉంటాడు. ఎందుకని? కారణం గుణసంగస్య, త్రిగుణాల యొక్క సాంగత్యం చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఏమిటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. కృష్ణుడు భగవద్గీతలో ఇంకా చెప్తున్నాడు ఏమని? త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. చాలా మంది ఈ మాయావాది మూర్ఖులు ఏ పండుగ వస్తే ఆ పండుగకి చెప్పేస్తుంటారనమాట. ఏంటి? విజయదశమి. ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి, విజయదశమి, వినాయక చవితి, అన్ని రకరకాలు ఉన్నాయి. కానీ ఎవరి కోసం? త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. అర్జున, విషయాలు ఏదైతే విషయాలు ఉన్నాయో వేదాల్లో, అవన్నీ త్రిగుణాలతో కూడుకున్నవి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. నిస్త్రైగుణ్యో భవార్జున, నువ్వు త్రైగుణాలకు అతీతంగా అవ్వాలి నువ్వు అని చెప్తున్నాడు కృష్ణుడు. మిగతా అన్య దేవతల్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వీళ్ళందరూ కూడా ఎందులో ఉన్నట్లు? త్రిగుణాల్లో ఉన్నట్లే. వీళ్ళందరూ త్రిగుణాల్లోనే ఉన్నారు. త్రిగుణాల్లో ఉంటే త్రిగుణాలు ఒకటికొకటి పోటీ పడుతూ ఉంటాయి, ఎప్పుడూ తమో గుణం లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తూ ఉంటారో పాతాళలోకానికి వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఒక్కోసారి. ఎందుకని? త్రిగుణాలతో ఉన్నప్పుడు మనం బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం వరకు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృతి రోజున ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కర్మభూమికి వస్తాం పుణ్యం చేస్తే. ఇక్కడి నుంచి మళ్ళీ పాతాళంకి వెళ్తాం, పాతాళం అయిపోయినాక స్వర్గం వెళ్తాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఈ విధంగా తిరుగుతూనే ఉంటాం. అందుకే ప్రభుపదుల వారు కూడా ఉపదేశామృతం మొదటి శ్లోకంలో చెప్తున్నారు ఏమిటని, మనం ఈ మూడు గుణాల్లో ఏది మనం ఉండగలం, ఏది కొంచెం పర్వాలేదనేది? సత్వగుణం. సత్వం సంజాయతే జ్ఞానం. సత్వం గుణంలో ఉన్నవాడికి, ఎంతో కొంత సత్వగుణంలో ఉన్నవాడికి మాత్రమే ఎంతో కొంత కృష్ణుడి పట్ల, విష్ణువు పట్ల ఆకర్షితుడు అవుతాడు. ఎంతో కొంత అయినా ఉండాలి, లేదంటే ఆకర్షితుడు అవ్వడు. ఆ సత్వగుణంలోకి రావాలి అని చెప్తున్నాడు. సత్వగుణంలోకి రావడం అంటే నిత్యం క్రమబద్ధంగా మన యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఉండాలి. క్రమబద్ధంగా అంటే ఉదయం లేవడం, మంగళారతి చేయడం, తర్వాత కీర్తన, జపం సాధకులకి, భక్తులకి. లేదా సాధారణంగా బయట కూడా కొంతమంది సత్వగుణంలో ఉంటారు, సాత్విక ఆహారం తింటూ. వాళ్ళు ఏమి ప్రసాదం భక్తులేం కాదు, సాత్విక ఆహారం తీసుకుంటారు. వాళ్ళ యొక్క జీవితం కూడా క్రమబద్ధంగా ఉంటుంది, సాత్వికమైన పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా సులభం ఈ జ్ఞానం అర్థం కావడం. అటువంటి వాళ్ళకి సాత్వికంగా ఎవరైతే ఉంటారో, అంటే శాకాహారం తీసుకుంటూ సాత్వికంగా ఉదయాన్నే లేవడం, ఒక క్రమ పద్ధతిలో జీవిస్తూ ఉంటారు, వాళ్ళకు అవకాశం ఉంది. వాళ్ళు వెంటనే భక్తి చేస్తారనేది ఏం లేదు. భక్తి ఎలా వస్తుంది? మహాత్ముల ద్వారా వస్తుంది. భక్త్యా మామ అభిజానాది. భక్తి ఎలా అర్థం చేసుకోవడం? భక్తుడి ద్వారా అర్థం చేసుకోగలం. భక్తుడి ద్వారానే వాడికి భక్తి గురించి తెలుస్తుంది. భక్తుడు కృప ఇస్తేనే అర్థమవుతుంది, లేదంటే లేదు. వైష్ణవుడు కృప లేకపోతే మనం కృష్ణుడి గురించి అర్థం చేసుకోలేము. అందుకే మళ్ళీ మొదటిదే వచ్చింది, ఏంటది అట్టి అవగాహన. ఈ అవగాహన అంతా కూడా ఎలా వస్తుంది? మహాత్ములు, మహాత్ములు అంటే వైష్ణవులు, ఇంకెవరు కాదు. వైష్ణవులే మహాత్ములు. మిగతా అందరూ పండితులు అయి ఉండొచ్చు, వేదాల్లో జ్ఞానం శ్లోకాలు చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, కానీ మహాత్ములు కాదు. ఏంటి మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత, ఏంటి మహాత్ములు దైవీ ప్రకృతి, నా యొక్క ప్రకృతిని దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారు అని చెప్తున్నాడు కృష్ణుడు. వాళ్ళు మహాత్ములు. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడుంటారు, ఏ ప్రకృతిలో ఉంటారు? త్రిగుణాలతో కూడిన భౌతిక ప్రకృతిలో ఉంటారు. ఈ ఇక్కడే ఉన్నాయి, సత్వగుణం రజోగుణం తమోగుణం ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడు, గుణభ్యశ్చ పరం వేత్తి మద్భావం శోధి గచ్చతి. ఎవరైతే ఈ విధంగా ఈ త్రిగుణాల ద్వారా జరుగుతున్నాయి అని అర్థం చేసుకుంటారో వాళ్ళు మద్భావం అంటే భావభక్తి, తొమ్మిది దశల్లో భావభక్తి. భావభక్తి తెలుసు కదా, భక్తిలో ఎనిమిదవ దశ అది, తర్వాత ప్రేమ. ఎప్పుడు ఈ దృష్టితో చూస్తారంటే ఏంటి, ఇవన్నీ కూడా త్రిగుణాల ద్వారానే జరుగుతున్నాయి. తనకి ఏ కష్టం వచ్చిన భక్తుడు ఎలా అనుకుంటాడంటే నేను చేసిన కర్మ వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కృష్ణుడు ఎప్పుడు కూడా ఎవరికి కష్టాలు ఇవ్వడు, త్రిగుణాల్లోకి ఎవరిని కృష్ణుడు తోసేయడం అనమాట మనకి భౌతిక సంసారంలో. దానికి కారణం ఎవరు? మనం. మనం అంటే ఏంటి, ఇక్కడ కారణం త్రిగుణాలని చెప్తున్నాయి, కానీ ఆ త్రిగుణాల్లోకి ప్రవేశించడానికి కారణం ఎవరు? మనం త్రిగుణాల్లో ఉండడం గారి కారణం ఎవరు? ఎవరు? కృష్ణుడా, మనమా, కాలమా, భౌతిక ప్రకృత? మన యొక్క కోరిక. ఏమిటా కోరిక? కృష్ణుడు లేకుండా మనం విడిగా ఉండాలనే కోరిక. ఆ కోరిక వల్లనే త్రిగుణాల్లో ప్రవేశించాం, ఇక్కడ ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నాం. అది కారణం మనమే. ఎప్పుడు అది మొదట, తర్వాత అనుభవిస్తుందంతా కూడా ఇంద్రియాలే. మనం ఏ విధంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, ఈ ఆత్మ ఈ శరీరంలో బందీ అయిపోయింది. నిజానికి కృష్ణుడి దగ్గర ఉన్నప్పుడు సచ్చిదానంద విగ్రహంతో ఎప్పుడు నిత్యంగా ఆనందంతో భగవంతుడు సేవ చేస్తూ ఉండే ఆత్మ ఇక్కడ భౌతిక సంసారంలో పడిపోయింది, కృష్ణుడితో సంబంధం లేకుండా. కాబట్టి దుఃఖం అనుభవిస్తూ ఉంది. నిజానికి భక్తిలో బాగా ఉన్నత స్థాయిలో ఎవరైతే ప్రేమను అనుభవిస్తూ, వాళ్ళకి ఈ శరీరం కూడా ఒక భారమే. శరీరం కూడా ఒక భారం. ఎందుకని, దీంట్లో సమయం వృధా అవుతుంది తినడం కోసం. ఎందుకని భావభక్తిలో ఏంటిది, అవ్యర్థ కాలత్వం. భావభక్తిలో ఉన్న వాళ్ళకి కాలం ఏ విధంగా వృధా అవుతుంది, నిద్రలో తినడంలో. నిన్నే మనం చెప్పుకున్నాం యుక్తాహార విహారస్, అవన్నీ కూడా యుక్త అవసరమే, అవసరం లేకుండా కుదరదు. కానీ భగవంతుడి ధామంలో వాటితో పని లేదు, నిరంతరం సేవే. వాళ్ళు తినడం సేవే, తాగడం సేవే, నిద్రించడం సేవే, అదంతా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అది ఎలా అర్థం అవుతుంది అంటే కేవలం సాధువుల సాంగత్యంలో, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో శ్రవణం చేసి దాన్ని ఆచరించాలి. శ్రవణం చేస్తాం మన ప్రవచనం, ప్రవచనం కావాలి వింటాం అని ఆచరించడం, ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టకపోతే ఏమర్థం కాదు. మనకి తెలుసుకోవడం వేరు, సాక్షాత్కారం వేరు. తెలుసుకోవడం వింటాం, వినడం ద్వారా మనం తెలుసుకోగలం, ఒక అవగాహన వస్తుంది. కానీ సాక్షాత్కారం రావాలంటే అవగాహన వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలి. దాని ద్వారా ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి, ఈ త్రిగుణాలకు అతీతంగా అప్పుడు అవగలం. అంతేగాని మనం బ్రాహ్మణులుగా ఉండడం, యజ్ఞోపవీతం వేసుకోవడం ఉండడం లక్ష్యం కాదు. త్రిగుణ ఈ బ్రాహ్మణుల స్థాయి నుంచి కూడా దాటి వైష్ణవుడు అవ్వడం, శుద్ధ భక్తుడు అవ్వడం లక్ష్యం. దానికి ఏంటి, దానికి అనేకమైనవి ఉన్నాయి. మనకి నామంలో రుచి రావడం అనేది, అంటే నామంలో ఎప్పుడైతే రుచి రావడం మొదలుపెడుతుందో అప్పుడు ఈ సాక్షాత్కారం అనేది మొదలవుతుంది. నామంలో రుచి, శ్రద్ధ, నిష్ట, నిష్ట తర్వాత వస్తుంది రుచి. ఆదో శ్రద్ధ సాధుసంగ భజన క్రియ అనర్థ నివృత్తి, నిష్ట, రుచి. ఇంకా చేయాలి, ఇంకా చేయాలని ఎప్పుడైతే ఆ కోరిక కలుగుతుందో సాధన చేయడం ద్వారా. ఈ రుచి స్థాయి వరకు వచ్చే వరకు త్రిగుణాల్లో ఉంటారు. త్రిగుణాల యొక్క ప్రభావం అనేది నిష్ట నుంచి తగ్గుతుంది అన్నమాట, అంటే సత్వగుణంలోకి వచ్చినట్టు. మిగతా రజస్తమో భావ ఈ రెండు గుణాల యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడు అనర్థాల నుంచి బయటపడినప్పుడు, అనర్థాలంటే అనేక రకాలు ఉన్నాయి మనకు అవసరం లేనివి అనమాట. ఈ భౌతికమైన కోరికలన్నీ, ఇంద్రియ భోగం కోరికలు, ఆహార నిద్ర భయమైదనం, పూజ లాభ ప్రతిష్ట, ఇవన్నీ కూడా అనర్థాలు. అప్పుడు మనకి ఈ త్రిగుణాలని నుండి దాటి మనం బయటికి వెళ్ళగలం. అందుకే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో వాళ్ళ నుంచి వింటూ చేయాలి భక్తి, వాళ్ళ నుంచి శ్రవణం చేస్తూ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ పర్యవేక్షణలో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయి ఉంటుంది, అందరిది ఒకటే విధంగా ఉండదు అందరి జీవితం. ఎందుకని ఒక్కొక్కళ్ళు కొంతమంది వాళ్ళ తమో గుణం 70% ఉంటే ఇంకొకళ్ళు తమో గుణం 20% ఉంటుంది, సత్వగుణం ఎక్కువ ఉంటుంది. ఈ ఎక్కువ సత్వగుణం ఉన్నవాడికి త్వరగా అర్థమవుతుంది, త్వరగా ముందుకు వెళ్ళిపోతాడు. కాబట్టి ఎక్కువ తమో గుణం ఉన్నవాడు, అందుకనే మనం అందరూ ఒకే స్థాయిలో చేయలేరు. ఒకేసారి ఒకే ప్రవచనం వింటున్న అందరికి అర్థం అవడంలో కూడా మార్పు ఎందుకు ఉంటుందంటే ఆ సత్వం సంజాయతే జ్ఞానం, సత్వగుణం ఉన్నవాడు వెంటనే దాన్ని తీసుకోగలడు. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు స్వీకరించగలరు. కానీ అలా అని మనం వినడం మానేయాలా? మానేయకూడదు. ఎప్పుడు కృష్ణుడి గురించి వినాలి. కనీసం వింటున్నప్పుడు మన చేతనం అనేది మారుతూ ఉంటుంది, మన చేతనం మారిపోతూ ఉంటుంది. అంటే త్రిగుణాల నుంచి మెల్లగా బయటకు వస్తాం. నేను తమో గుణంలో ఉన్నాను, నాకు అర్థం కావడం లేదు అయినా కూడా వినాలి. అయినా నామం చేస్తూనే ఉండాలి. నామంలో రుచి రావడం లేదు, వీళ్ళు రెండేళ్ళు చేశారు చాలా బాగా ముందుకు వెళ్తున్నారు, నేను చేస్తున్నాను అంటే మనం తమో గుణంలో ఎక్కువ ఉన్నామని అర్థం. అంటే మనం ఇంకా ఎక్కడో అపరాధాలు చేస్తూ ఉన్నామని అర్థం. అందుకే వీటి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఈ త్రిగుణాల గురించి అర్థం చేసుకోవాలి అంటే మన యొక్క కర్మ ఉంది. మనం చేసి మనకి ఏదైతే కష్టాలు వస్తున్నాయి ఇవన్నీ ఏంటి కారణం? వీటికి మనం చేసుకున్న కర్మే. వాటి నుంచి ఎలా తప్పించుకోగలం? తప్పించుకునే ఉపాయం లేదు. కర్మ నిర్దహతి కింతుచ భక్తి భాజం బ్రహ్మ సంహితలు. ఈ కర్మని ఎవరూ దహించలేరు, కానీ భక్తి ద్వారా దాని నుంచి బయటపడగలం. భక్తి, ఎటువంటి భక్తి? కేవల భక్తి. ఒకవైపున భగవంతుణ్ణి కృష్ణుని ప్రార్థిస్తూ కృష్ణుడి కోసమే నైవేద్యం అన్ని పెడతాం, కానీ నాకు కృష్ణ మంచి అబ్బాయి పుట్టాలి, కృష్ణ నీకు రోజు సేవ చేస్తాను, నాకేం అవసరం లేదు, కానీ నాకు ఇది కూడా కావాలి అంటే మనం పరోక్షంగా కోరుతున్నట్లే ఇది కావాలి అది కావాలని కృష్ణుడి సేవ చేస్తూ కూడా. అప్పుడు కృష్ణుడు వెంటనే అవన్నీ ఇచ్చేస్తాడు. దానివల్ల మనకు తాత్కాలిక ఆనందం వస్తుంది, కానీ కృష్ణుడి ప్రేమ రాదు. ఎందుకని? ఎందుకని ఇవ్వడంటే కృష్ణుడు అమ్ముడైపోతాడనమాట ఆ భక్తుడికి. తను తానే అమ్మేసుకుంటాడు కృష్ణుడు ఎప్పుడు? శుద్ధ భక్తుడు అయినప్పుడు. ఎప్పుడు తన ఆనందం గురించి ఆ భక్తుడు సేవ చేస్తుంటే అప్పుడు అమ్ముడవుతాడు. అలా కాకుండా చేస్తూ తాను మళ్ళీ కోరుకుంటూ ఉంటే వెంటనే కోరికలన్నీ ఇచ్చేస్తుంటాడు. ఎందుకని? అతను పూర్తిగా శుద్ధి పొందాలి. అతని యొక్క కోరికలన్నీ శుద్ధి పొందితే కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేడు. అందుకోసం అది కూడా కృపే, కృష్ణుడి కృపే. కానీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు అవన్నీ కూడా కోరుకోవడం? ఇవన్నీ కూడా తాత్కాలికమే. సంతానం, ధనం, భార్య, బిడ్డలు, పేరు, ప్రఖ్యాతులు ఇదంతా కూడా తాత్కాలికమే. ఎందుకు ఇంకా సమయాన్ని వృధా చేసుకోవాలి? అందుకని మనం శ్రద్ధగా వినాలన్నమాట. శ్రద్ధగా విని దాన్ని ఆచరించాలి. వినడంలో పరిపూర్ణత ఎప్పుడొస్తుందంటే మనం వింటాం, అది ఎప్పుడు పరిపూర్ణ? దాన్ని ఆచరించినప్పుడే అది పరిపూర్ణమైనట్టు. లేదంటే మనం విన్నది పెద్ద ప్రయోజనం లేదు. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నా అనగా, యథార్థ దృష్టి కలిగిన వానిపై ప్రకృతి ప్రభావం క్రమంగా క్షీణింపగలదు. యథార్థ దృష్టి, ఇదంతా దీని వల్ల ఏమొస్తుంది మనం వినడం ద్వారా? దృష్టి, నిజమైన దృష్టి. నిజమైన దృష్టి ఎలా చూడాలి? ప్రతిదాన్ని మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి, దీన్ని ఎలా గమనించాలి? మన యొక్క కర్మగానే చూడాలి అది. ఎందుకని? కృష్ణుడు ఎవరిని కష్టపెట్టడు, భగవంతుడు ఎవరిని కూడా కావాలని కష్టాల పాలు చేయడు. అంటే మన వలనే, మన యొక్క కర్మల వలన మనం అనుభవిస్తూ ఉన్నాం. కృష్ణుడు అందరి నుంచి కోరేది ఏంటి? అందరూ తన దగ్గరికి రావాలని ఎప్పుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు మనం శరణం వేడతాం, రక్షాపేక్షాం ప్రతీక్షతే అని ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. అందుకే పరమాత్మలాగా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాడు, ప్రతి జీవితంలో కూడా. అది అర్థం చేసుకోవాలంటే తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషపరం అకామ సర్వకామవ మోక్షకామ ఉదారది. మీకు అన్నీ కూడా ఇవన్నీ అకామ సర్వకామ మోక్షకామ ఇవన్నీ ఎటువంటి ఉన్నా కూడా తీవ్ర భక్తి చేయాలి, ఏ విధంగా వీటి నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో. అంతేగాని ఈ కామాలు ఇంకా పెంచుకుంటూ అది తీవ్ర భక్తి అవ్వదు, అసలు చేయలేము. ఇంకా మనకి ఈ గుణాలు త్రిగుణాల గురించి చెప్పుకోవాలంటే సత్వగుణంలో ఉన్నవాళ్ళ లక్షణాలు ఏంటి, రజోగుణంలో ఉన్నవాళ్ళ లక్షణాలు ఏంటి, తమోగుణంలో ఉన్నవాళ్ళ లక్షణాలు. ఎందుకని వాళ్ళ యొక్క లక్షణాలు ఆ విధంగా వచ్చినాయి? కర్మ వలనే. ఇప్పుడు మనకి ఏదైతే ప్రాప్తించిన శరీరం ఉంటుందో ఈ శరీరం ఈ త్రిగుణాల యొక్క ప్రభావం అయి ఉంటుంది. కొంతమంది ఎక్కువగా నిద్రపోవడం ఇష్టం ఉండదు, ఉదాహరణకి త్రిగుణాల యొక్క కఫ వాత పిత్త ప్రభావాల్లో కొంతమంది ఎక్కువగా నిద్రపోకుండా కూడా ఉండగలరు. వాళ్ళకేం కాదు అంటే ఆ కఫ వాత పిత్త ప్రభావాలు ఎలా వచ్చినాయి, మనం చేసుకున్న కర్మల్ని ఈ శరీరం ప్రాప్తించింది. మరి దాని నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, వేరే ఏం మార్గం లేదు, అనన్యమైన కృష్ణ భక్తి సాధన చేయాలి. ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి. అందుకే ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో ఎప్పుడు ఉండాలి. ఎందుకని మనం ఎప్పుడు పక్కదారి పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది, మనం పక్కదారులకి ఆకర్షితులం అవుతూ ఉంటాం ఎప్పుడు సరైన శుద్ధభక్తికి ఆకర్షితులం అవ్వం. ఎందుకని అనాది కాలం నుంచి మనం చేస్తున్నంతా కూడా ఏదైతే భక్తికి వ్యతిరేకమైంది ఉందో అది ఇంద్రియ భోగం, వీటికి ఆకర్షితులం అవుతుంటాం. అందుకని ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు ఉండి మనకు చెప్తాడు, లేదు ఇది ఇంద్రియ భోగం, ఇది ఇంద్రియ భోగం, ఇది ఇంద్రియ భోగం, ఇది చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయాలి, మనల్ని కృష్ణుడి వైపుకి నడిపిస్తాడు అన్నమాట. ఈ త్రిగుణాల నుంచి బయటికి తీసుకురాగలడు, లేదంటే ఈ గుణాల యొక్క ప్రభావంలోనే ఉంటాం మనం. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ప్రశ్నలు ఉంటే అడగండి. అనన్యమైన భక్తి అంటే శుద్ధ భక్తి. శుద్ధ భక్తి అంటే ఓ భక్తి రసామృత సింధువులో దానికి నిర్వచనం ఉంది. ఏంటది ఏంటది శ్లోకం? రూపగోస్వామి రాశారు భక్తి ఉత్తమ అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాది అనావృతం అనుకూలీన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అన్యాభిలాష అంటే ఇతర ఏ కోరిక ఉండకూడదు, ఒకే ఒక కోరిక ఉండాలి, కృష్ణుని సంతృప్తిపరచడం, కృష్ణుడి ఆనందం. అందుకే నేను చెప్పాను మధ్యలో ఏమిటని, ఎవరికి కృష్ణుడు బుద్ధి యోగం తన యొక్క భక్తిని తన యొక్క ప్రేమని ఇస్తాడు, తన మన యొక్క హృదయంలోనే ఇస్తాడు ఆ జ్ఞానాన్ని. ఎవరికి ఇస్తాడు? ఎవరైతే అనన్యం భగవంతుడి గురించి ఆలోచిస్తూ సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఇవ్వడు, మిగతా వాళ్ళకి ఇవ్వడు. ఎందుకని ఆయన వైపు మనం వెళ్ళాలనుకోవట్లేదు కదా, అందుకని ఇచ్చిన ఉపయోగం లేదు, ఇచ్చిన అర్థం చేసుకోలేము కాబట్టి ఇవ్వడు. అంతేగాని ఆయన నేను ఇవ్వకుండా ఉందామని అనుకోడు ఎప్పుడు కూడా, అందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ మనం అప్పుడు అటువైపు తిరగాలి కదా కృష్ణుడి వైపు. కాబట్టి అనుకూల్యైన అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనవృతం. జ్ఞాన కర్మ, కర్మ అంటే నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నేను చేస్తున్నాను మంచిదే, అది మంచి కార్యం, ఓకే, కానీ కృష్ణ నాకు ఇది కూడా కావాలి. ఇదంతా కర్మకాండం అనమాట. ఏదో ఫలితాలను ఆశించడం, ఏదో చేయడం మంచి జరుగుతుంది, ఇవన్నీ కూడా జ్ఞానం కోసం. అంటే నేను చదువుతున్నాను నాకు బాగా ఎక్కువ తెలుసు, శాస్త్రం తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, ఇది అనమాట. ఇవన్నీ ఏమీ ఉండకూడదు, ఆవృతం అవ్వకూడదు, వాటి ద్వారా కప్పేయబడకూడదు భక్తి. కేవలం కృష్ణుడి యొక్క ఆనందం. చాలా సరళం ఇది అర్థం చేసుకోడు. కృష్ణుడి యొక్క ఆనందం ఎలాగ, కృష్ణుడి యొక్క ఆనందం ఏమిటి తెలియదు మనకి, ఏది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుందో తెలియదు. ఉదాహరణకి నేను చెప్పాను ఏంటి, మధ్యాహ్న భోజన పథకం ద్వారా వచ్చిన ధనాన్ని కృష్ణుడి సేవలో పెడతామని అనుకుంటాం. ఉదాహరణకి పెట్టవచ్చు, తప్పులేదు, కానీ అది శుద్ధభక్తి అవుతుందా? కాదు. నేరుగా కృష్ణుడి యొక్క సేవలో ఉండాలి. ఏంటి, నామం చేయడం, ప్రచారం చేయడం, పుస్తక వితరణ చేయడం, ఇవన్నీ శుద్ధభక్తి యొక్క కార్యాలు. అది ప్రభుపదుల వారు ఇచ్చారు. అన్నాను. అవును, మూర్ఖులు అంటారు. అవును, మరి మనం చూసాం కదా కృష్ణుడు, కృష్ణుడు కూడా పెరిగాడు కదా, నిత్య యవనంలో ఉంటాడని అనేది భక్తులకు తెలుసు. అది కానీ మాయావతి మూర్ఖులకు తెలియదు కదా. ఎందుకని, భక్తి ద్వారా మనం అర్థం చేసుకోవడం, భక్తుల ద్వారా మనం విన్నాం, వాళ్ళు సాక్షాత్కారం పొందారు, శాస్త్రం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. భక్తులు శాస్త్రం చెప్తే అప్పుడు అది సరైన అవగాహన. అందుకే రామానుజాచార్య, మధ్వాచార్య వాళ్ళు ఇచ్చినవి ఏవైతే భాష్యం ఉందో అవి చదువుతున్నాం. వాళ్ళు భక్తులు, కృష్ణుని అర్థం చేసుకున్నారు. ఆచార్యులు కృష్ణ భక్తి వస్తుందా అందరికి? ఎలా చేస్తారు అసలు? నువ్వు ఏమిస్తున్నావు వాళ్ళ జ్ఞానం? కృష్ణుడికి సంబంధించిన జ్ఞానం ఏముంది? ఊరికే తింటారు, వెళ్ళిపోతారు. దానివల్ల ఏదైనా కొంత సుకృతి రావచ్చు. అది కూడా ఎప్పుడు వస్తుంది? ఆ వండేది అంతా కూడా ప్రసాదం అయినప్పుడు, భక్తులు వండినప్పుడు, దాని పద్ధతి చేసినప్పుడు దానివల్ల రావచ్చు. అది చాలా కొంచెం. అది ఎందుకంటే ప్రభుపదలో శుద్ధ భక్తి కార్యం కాదు ఇది. ఇది అంతా మిశ్రమమైంది, మిశ్రితమైపోయింది దీంట్లో. దానివల్ల కొంత సుకృతి వస్తుంది. అయితే నువ్వు సుకృతి ఇస్తావా? అందరికి సుకృతి ఇద్దాం అనుకుంటున్నావా? సరే ఇవ్వు, కానీ అదే భక్తి కాదు, అది శుద్ధ భక్తి కాదు. ఎప్పుడు అది ఏ విధంగా శుద్ధ భక్తి అవుతుంది? వాడిని శుద్ధ భక్తుడిని చేయాలి. నువ్వు ఇగో ఈ పద్ధతి ద్వారా ఏంటి, భక్తులు భక్తులు వండి ప్రసాదం ఇచ్చి వాడి జ్ఞానం ఇచ్చి. అందుకే ప్రభుపాదుల వారు మనకేం కార్యక్రమం ఇచ్చారు? మనం ఎక్కడికి వెళ్ళినా హరినామ సంకీర్తనం చేయండి, నామ సంకీర్తనం చేయండి, అప్పుడు వాళ్ళకి ప్రసాదం ఇవ్వండి, భగవంతుడి గురించి చెప్పండి, కృష్ణుడి గురించి. అది అదంతా ఇదంతా మిశ్రమమైంది అన్నమాట, మిశ్రితమైంది, శుద్ధభక్తి కాదు. మన మందిరానికి వస్తే మనం ప్రసాదం ఇస్తాం అందరికి, కృష్ణుడి గురించి తెలుసుకుంటారు, కృష్ణుని దర్శిస్తారు. ఇదేమో మెల్లమెల్లగా పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది మిశ్రమమైంది, పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఇప్పుడు జనం దృష్టిలో ఎలా ఉంది అది? ఒక సంఘ సేవగా, ఓ వీళ్ళు కూడా సంఘ సేవ చేస్తున్నారు, మంచిది. మనకి శుద్ధ భక్తి నేర్పించడానికి ఉంది ఈ ఉద్యమం. శుద్ధ భక్తి అంటే ఏదైతే కృష్ణుడు ఇస్తున్నాడు, ఏం కార్యాలు, నేరుగా కృష్ణుడి సేవ చేయడం, నామం చేయడం, కీర్తన చేయడం, ప్రచారం చేయడం. ప్రభుపాదుల వారు ఇచ్చారు మనకి ఒక పద్ధతి, అది చేస్తే చాలు. ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉన్నదాన్ని తీసేయకుండా లేనిదాన్ని పెట్టవసరం లేదు. కర్మ మిశ్ర భక్తి, కర్మ మిశ్రం ఏంటి, నేను ఇది చేస్తాను దీనివల్ల కొంత సుకృతి వస్తుంది, దానివల్ల ధనం వస్తుంది, దాని ఉపయోగం అంత అవసరం లేదు. మనం అలా అయితే చాలా పనులు చేయొచ్చు, ధనం వస్తుంది. చాలా పనులు చేస్తే ధనం వస్తుంది, దాన్ని కృష్ణుని సేవలో పెట్టవచ్చు. అంటే ఇదేమి శాస్త్ర, ఇది భోజనం పెట్టడం అనేది తప్పు కార్యమేం కాదు, పాపమేం కాదు ఇది. ఇది పాపం కాదు. పాపమా పెట్టడం? కాదు. కానీ శుద్ధ భక్తి కాదు. జీవుడు మాయలోకి రావడం కృష్ణుని అది జీవుడు కోరిక. ప్రతిది కృష్ణుడు ఇచ్చానుసారం జరుగుతుంది. ఏ విధంగా ఇచ్చా అంటే ఏంటి, ఆయనకి ఇష్టం వచ్చినట్లు. అంటే ఆయన కొంత స్వతంత్రం ఉంది, అదేవిధంగా జీవుడు కూడా కొంత స్వతంత్రం ఉంది. ఇది ఏదైతే భౌతిక సంసారంలోకి రావడం ఉందో అది జీవుడి యొక్క ఇచ్చానుసారం, జీవుడికి కూడా ఇచ్చి ఉంది. అంటే స్వతంత్రం వలన అతను కూడా కోరుకోవచ్చు, ఆ కోరిక వలన ఇక్కడికి వచ్చాడు. అంతేగాని కృష్ణుడు కోరుకోలేదు ఈ జీవుడు వెళ్ళిపోవాలి, ఈ జీవుడు ఇక్కడ ఉండాలి, ఈ జీవుడు భౌతిక సంసారంలో ఉండాలి అని అనుకోలేదు. కృష్ణుడికి వ్యతిరేకం కోరుకున్నా కృష్ణుడు ఇస్తాడు. కృష్ణుడి కోరిక ఏంటి, అందరూ ఉండాలని. కానీ వాళ్ళకు కొంత స్వతంత్రం ఇచ్చాడు, ఉండకూడదు అనుకో, కానీ దాన్ని తీర్చుతున్నాడు. ఆ కోరిక తీరుస్తున్నాడు జీవుడు. ఎందుకని? అది కూడా కృష్ణుడికి ప్రేమ జీవుడి పట్ల. ఏ విధంగా? చిన్నపిల్లాడు గొడవ చేస్తుంటే ఎంతసేపు చెప్పినా వినకపోతే సరే ఈయన ఇస్తాడు. వాడు ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో ఇది నాకు మంచిది కాదని మళ్ళీ వస్తాడు అన్నమాట. అన్ని కృష్ణుడి యొక్క కోరిక ప్రకారం అన్ని జరుగుతాయి. అవును, కృష్ణుడు ఇచ్చలేదు ఇక్కడ ఏమి. కృష్ణుడు ఇచ్చేంటి, ఇచ్చే అంటే కోరిక. కృష్ణుడు కోరుకోలే వీళ్ళు వెళ్ళిపోవాలని. జీవుడు కోరుకున్నాడు కాబట్టి కృష్ణుడు దానికి అనుమతి ఇచ్చాడు. ఎందుకండి? కృష్ణుడికి జీవుడు అంటే ఇష్టం కాబట్టి. అది పాపం కోరాడు. ఎవరు ఎవరు తెలిసిన వాళ్ళు? కృష్ణుడికి తెలుసు, కానీ నువ్వు తెలుసుకోవట్లేదు కృష్ణుడు చెప్పినా కూడా. అందుకని నీకు తెలియట్లేదు కాబట్టి, మనకు తెలియట్లేదు కాబట్టి అవకాశం ఇస్తాడు. సరే నువ్వు అక్కడికి వెళ్ళి చూడు ఏం జరిగిద్దు అని. ఇక్కడికి వెళ్ళి చూసాం, ఏం జరుగుతుంది? దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, అప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తాం. అదనమాట. అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తాం? చెప్తే వినట్లేదు కాబట్టి అనుభవించాల్సిందే. కాదు అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు భక్తులు వండి మందిరంలో ఈ విధంగా ఉండేది. ఆ పరిస్థితులు వేరు. శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు చాలా ఏమిటి, ఉదాహరణకి చాలా జరిగినాయి. ఏంటి, విగ్రహారాధన స్త్రీలు కూడా చేసేవాళ్ళు. కానీ మనకి ఇప్పుడు అందరూ భక్తులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చేయొచ్చు. ఓకే. సో అందుకే ఇవన్నీ కూడా ఎలా అర్థం చేసుకోగలం? ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో. ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఇదిగో ఇక్కడ ఇలా జరిగింది, ఇలా జరిగింది, మన ఏ పరిస్థితిలో ఎప్పుడు ఎలా చేయవలసి వచ్చింది అది చూసి దాని ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇదిగో ప్రభుపాదుల వారు చాలా చెప్పారు. ఏంటి, పొలిటీషియను ఉదాహరణకి ఒక రాజకీయవేత్తలు అందరూ కూడా కృష్ణ భక్తులు అయి ఉండాలి. అంటే ఇప్పుడు కృష్ణ భక్తులు రాజకీయంలో పాల్గొనవచ్చా? ఎందుకని? ప్రభుపాదులు చెప్పారు ఏంటి, కృష్ణ భక్తులు రాజకీయవేత్తలు అందరూ రాజకీయ నాయకులు కృష్ణ భక్తులు అయి ఉండాలి అని. అయితే కాబట్టి మనం భక్తులం కాబట్టి మనం వెళ్ళి రాజకీయ నాయకులం అయిపోదాం అంటే ఏమవుతుంది? అది ఇప్పుడున్న పరిస్థితులు ఏం జరుగుతుంది? అలా అనమాట. ఇలాగ ఎన్నో ఉన్నాయి, కానీ అందుకే పరిస్థితి ప్రకారం ఆధ్యాత్మిక గురువు ద్వారా. అసలు ఏది ఉండకూడదు అది కూడా. ఇస్కాన్ అంటే శుద్ధ భక్తి కోసం ఉన్నదనే అవగాహన రావాలి జనం. అది ఇస్కాన్, అదే ప్రభుపాదుల ఉద్దేశం. అందుకే ఇస్కాన్ ఉంది. మిగతావన్నీ కూడా అనర్థాలు. ఇస్కానికి అనర్థాలు అవన్నీ అనర్థాలు తీసుకురావడం. అనర్థాల వలన భక్తి క్షీణిస్తుంది. ఎదుటి వాళ్ళని కూడా అదే విధంగా చూస్తాం, అపరాధం చేస్తాం అనర్థాల వలన. అవును అనుకుంటారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలో మనం ఏం చేయలేము. అతను ఏం చెప్పలేదు కదా మనకేమి, ఎందుకు అతని అభిప్రాయం వచ్చింది. అందుకనే ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మనం ఎప్పుడు వెళ్ళినా పుస్తక విత్తనం కానీ దేనికి వెళ్ళినా కూడా జనంలో ఒక మంచి అభిప్రాయం వచ్చే విధంగా మనం ప్రవర్తించాలి ఎప్పుడు కూడా అని చెప్తున్నారు. కాబట్టి మన వరకు మనం ప్రయత్నం చేయాలి. ఎనీవే అనేకమైన ఇట్లా ఇవన్నీ సమస్యలు చూస్తే చాలా ఉన్నాయి. కానీ ఇస్కాన్లో అనేక పుస్తక వితరణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, మంచిదే. కానీ మన యొక్క ప్రయత్నం ఏంటి, ఈ అనర్థాలు అనేవి ప్రవేశించకుండా ఉండడం జాగ్రత్త వహించాలి. అదే గురు మహారాజ్ కూడా చెప్తున్నారు. నిజానికి మనం అందుకనే ఏదో ఒక సంస్థాగతంగా మనం ముందరకెళ్ళలేము. అంటే సంస్థాగతంగా ముందరకెళ్ళలేమంటే భక్తిలో ముందరకెళ్ళాలంటే సంస్థ అవసరమే. ప్రభుపాదుల ఉద్దేశం ఏంటి, ఈ సంస్థ ద్వారా బాగా ఎక్కువ ప్రచారం జరిగింది, అది నిజమే. కానీ ఇప్పుడు సమస్య ఏమైందంటే అందరూ మీరన్నట్లుగా ఓహో వీళ్ళందరూ ఇలా ఉంటారేమో అనే అవగాహన వస్తుంది, దాన్ని రానివ్వండి, దాన్ని మనం ఆపలేము. ఎందుకని, ఇది ఒక వ్యక్తితో కూడుకున్నది కాదు, అనేక మంది ఉన్నారు. అనేక మంది మనం ఈరోజు త్రిగుణాల గురించి చూస్తున్నాం, కొంతమంది సత్వగుణంలో, తమో గుణంలో, రజోగుణంలో కొంతమంది బాగా అర్థం చేసుకోగలరు, చేయగలరు కొంతమంది. అందుకనే ఈ దీక్ష ఇవ్వడం ఇవన్నీ కూడా ఏంటి, ఎవరైతే అవగాహన వస్తుందో వాళ్ళకి ఇవ్వాలి, లేని వాళ్ళకి దీక్ష ఇవ్వడం ఇవన్నీ ఉండకూడదు. దాని ద్వారా మనం కొంత తగ్గించవచ్చు దీన్ని. కానీ దీక్ష ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళలో ప్రవేశించవచ్చు ఈ భౌతికమైన కోరికలు. అందుకే జాగ్రత్తగా ఉండాలి, గురువు ఆధ్వర్యంలో ఎప్పుడూ భక్తి చేస్తూ ఉండాలి, ఎప్పుడు గురువు ఆధ్వర్యంలో ఉండాలి. ఎప్పుడు ఈ శరీరం వదిలేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడాను అది కృష్ణుడి యొక్క పద్ధతి. అందువల్లనే మనం ఏదో పై మెరుగులు చూడకూడదు. ఎవరైనా ఆ వ్యక్తిని చూడాలి, ఆ వ్యక్తి ఎంత శుద్ధ భక్తుడా కాదా అని మనం గమనించి వాళ్ళని మనం ఆచరిస్తూ ముందరకెళ్ళాలి. కలో దోష నిధే రాజన్, కలియుగంలో దోష నిధి, దోషాలు నిధి కలియుగం కాబట్టి వెతకొచ్చి వాళ్ళ దోషాలు. సో అప్పుడు మనకి వాళ్ళు కలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి చూడండి. చాలామంది వాళ్ళకి టైం లేనప్పుడు మనం ఏం చెప్పలేము, వాళ్ళకి టైం ఉంటే మనం ఏదైనా మాట్లాడి చెప్పగలం, అర్థం చేయించగలం. లేనప్పుడు మనం ఏం చెప్తాం, నీకు టైం లేదు కదా, ఓకే టైం వచ్చినప్పుడే మనం మాట్లాడదాం, టైం వచ్చినప్పుడు కలవడమే. వాళ్ళు వాళ్ళకి సినిమా చూడడానికి టైం ఉంటుంది, టీవీ చూడడానికి టైం ఉంటుంది, అవసరం లేని విషయాలు మాట్లాడడానికి టైం ఉంటుంది. ఇదేంటంటే ఏదో వాళ్ళు ఏదో ఒక గొప్ప వ్యక్తిగా అనమాట చూసారా ఇస్కాన్లో ఇలా తప్పు ఉంది అది తప్పు ఉంది తప్పులే పడుతుంటారు అనమాట. అంటే వాడంతా తప్పుల నీది వాడు కూడా, అంటే నేను సరిగ్గా ఉన్నదాన్ని చూడలేకపోతున్నాడు. సరైన దాన్ని తీసుకోవాలి, సరైన దాన్ని తీసుకోవాలంటే చాలా నిపుణత, చాలా బుద్ధి కుశలు, నిజాయితీ కావాలి. మొదట వాళ్ళలో నిజాయితీ ఉంటే, అందుకే కృష్ణుడు ఎవరికి ఏ యథామాం ప్రపద్యతే తాం తదైవ భజామ్యహం కృష్ణుడు చెప్తున్నాడు. నువ్వు ఎటు ఎలా ఉండాలంటే అటువంటి గురువే వస్తాడు. ఇప్పుడు ఇస్కాన్లో కూడా అనేక రకాల వాళ్ళు ఉన్నారు, గురువుల్లో కూడా అనేక స్థాయిల్లో, అంటే వాళ్ళ యొక్క అవగాహనలో అనేక అవగాహనలు ఉన్నాయి. ప్రభుపాదుల వారి ఉద్దేశం ఇదేని కొంతమంది, ఇదేని కొంతమంది, ఇదేని కొంతమంది మనం చూస్తూనే ఉన్నాం. కానీ మనకి నిజాయితీగా ఉంటే మనం అటువంటి శుద్ధ భక్తుడిని మనకి కృష్ణుడే మనకు అటువంటి భక్తుడి దగ్గరికి తీసుకెళ్తాడు మనల్ని, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో భక్తి చేస్తాం. ఇదంతా కూడా చాలా అంటే పరిపూర్ణమైన పద్ధతి, కృష్ణుడి పద్ధతి. ఇందులో ఏం లోపం లేదు, ఇందులో మొత్తం ఎవరికి ఎలాంటిది కావాలో అన్నీ ఇచ్చేస్తున్నాడు కృష్ణుడు. అదనమాట. మరి అయినప్పటికీ కూడా కొంతమంది భక్తులు అవుతున్నారు, శుద్ధ భక్తి గురించి నేర్చుకుంటున్నారు, బాగా భక్తి చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అందరికీ అన్నీ ఉన్నాయి, అదనమాట. కొంతమందికి పేరు ప్రఖ్యాతులు కావాలి, ఒక టెంపుల్ ప్రెసిడెంట్గా, వాళ్ళకి అది ఇచ్చేస్తాడు. భక్తి ఉండదు వాళ్ళలో, భక్తి ఉండదు. పేరు ప్రఖ్యాతులు ఒక ప్రెసిడెంట్గా మాత్రం చలామణి అవ్వగలడు, అంతే. అదే చెప్తున్నాను, భక్తి అంటే ఏమిటి, శుద్ధ భక్తి, అనన్యమైన భక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. మిశ్ర భక్తి చేయొచ్చు, ఏంటి కృష్ణ భక్తి చేస్తాను నాకు పేరు కావాలి, ఓకే కృష్ణుడి పేరు ఇస్తాడు నువ్వు భక్తి చేస్తున్నావు, ఓకే రెండు ఇచ్చాడు. నువ్వు ఆ విధంగా అనుభవించు, అహంకారాన్ని పెంచుకో. నువ్వు ఎప్పుడు వెళ్తావో తెలియదు, ఈ అహంకారం వల్ల మళ్ళీ నరకం వెళ్తారో కూడా తెలియదు. నరకం అనుభవించవలసి ఉంటుంది, ఎందుకని దానివల్ల తప్పు చేస్తాం, తప్పు చేసినప్పుడు దాని ఫలితాన్ని అనుభవించాలి. మన శుద్ధ భక్తులు అవ్వలేదు, శుద్ధ భక్తులు అవ్వకపోతే. అందుకే ఈ కర్మను అనే దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఈ కర్మ యొక్క ప్రభావం ఎలా ఉంటుందని. కొన్నిసార్లు బ్రహ్మ రాక్షసులు అవ్వచ్చు భక్తులు, ఎందుకని, ఎందుకంటే నీకు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి శుద్ధ భక్తుడు అవ్వలేదు, అలానే నువ్వు స్వర్గం వెళ్ళడం నీకు ఇష్టం లేదు మొదటి నుంచి, నువ్వు పాపం చేయలేదు, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఇక్కడే కొన్ని రోజులు శరీరం లేకుండా అలా కొన్ని రోజులు ఉండి తర్వాత మళ్ళీ ఏదో మనిషిగా మంచి జన్మ రావచ్చు, చెప్పలేము. సో కాబట్టి ఈ కర్మను అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి చేయవలసింది ఏంటి, త్వరగా దీని నుంచి బయటపడి శుద్ధ భక్తిని నేర్చుకుని బయటపడిపోవాలి, అంతే. ఇంకంతకంటే మార్గం లేదు. ఊరికి అడిగితే ఏమి ఇవ్వడు కృష్ణుడు, ఊరికితే అడిగితే ఏది ఇవ్వడు కృష్ణుడు. దానికి ప్రయత్నం అనేది చేసినప్పుడు, నువ్వు అటువంటి కర్మ చేసినప్పుడు దానికి ఫలితం ఇస్తాడు కృష్ణుడు. ఊరికే ఏమి అడగగానే నేను పిఎం అవ్వాలి, నేను శుద్ధ భక్తుడిని అయిపోవాలి అంటారు, అందరూ అంటారు. కానీ చేతల్లో చూపించాలి కదా. అవును, కాదు అందరూ మంచి డివోటీస్ అంటే, అంటే మంచి డివోటీస్ మంచి వాళ్ళే. వాళ్ళేమి అంటే, ఇప్పుడు ఉదాహరణ చెప్పాను ఏంటి, కొంతమంది భక్తి చేస్తుంటారు, నేను ఒక టెంపుల్ ప్రెసిడెంట్ గా చలామణి అవ్వాలంట, ఓకే రెండు ఉన్నాయి. వాళ్ళు ఏం చెడ్డవాళ్ళు కాదు, లేదు చెప్ప. అందరూ ఇంకా శుద్ధ భక్తులు అంటే ఎలా కుదురుతుంది, కుదరదు. సన్యాసులు అందరూ కూడా సన్యాసం ప్రభుపాదుల వారు చాలా మందికి ఇచ్చారు, పడిపోయారు తర్వాత. నిజాన్ని గమనిస్తే మరి ఏంటి పరిస్థితి, పూర్వం ఎప్పుడు కూడా జరగలేదు కదా చాలా రోజు, మరి ఎందుకు పడిపోయారు అంటే వాళ్ళు ఇంకా భౌతిక కోరిక ఉందనే కదా అర్థం. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు ఇక్కడ చెప్పడం. ప్రభుపాద శిష్యులు అందరూ మంచివాళ్లే, అందరూ చాలా గొప్పవాళ్ళు, అందులో సందేహం లేదు. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, ఎలా అవసరిస్తామంటే, మన నిజాయితీ ఎంత ఉందో, మనకి ఎటువంటి శిక్షణ అవసరమో, మనం ఎటువంటిది కోరుకుంటున్నామో అటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. ఇవన్నీ చాలా చాలా సూక్ష్మమైన విషయాలు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవును 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 అవును, అంతే. అవును చేస్తుంటారు. ఎందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళలో కూడా అది ఒక విధమైన భౌతికమైన కోరిక ఉండొచ్చు. అంటే కొంతమందికి ఎలాగా, మా గురువు చాలా గొప్పవాడు అని. అలా ఏమి లేదు, ఎవరు శుద్ధ భక్తులో వాళ్ళందరూ గొప్పవాళ్లే, శుద్ధ భక్తులు అందరూ గొప్పవాళ్లే, ఎవరు శుద్ధ భక్తి చేస్తున్నారు. అంతేగాని మా గురువే గొప్ప అనుకోవడం అది మూర్ఖత్వం చెప్పాలంటే. తెలీదు తెలీదు, గురువు ప్రమేయం లేకపోవచ్చు, గురువు శుద్ధ భక్తుడు అయి ఉండొచ్చు. కానీ వీళ్ళు అలాగ తయారు చేస్తుండొచ్చు, మాది కరెక్ట్ మీది కాదు మాది కరెక్ట్ అలాగ తయారు చేస్తుండొచ్చు. మతజీది కాదు, నీకేమనుందా ప్రశ్న, ఎందుకు పడిపోవాల్సి వచ్చింది? భౌతిక కోరిక, కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ, రజోగుణం ద్వారా కామం అనేది సముద్భవ ఉద్భవించింది. ఇంకా పూర్తిగా వాళ్ళు శుద్ధి పొందలేదు, అనర్థాల నుంచి బయటపడలేదు అని అర్థం. ఈ అనర్థాలు ఏంటి, రజోగుణం తమోగుణం సత్వగుణం అనర్థాలు ఇవి కూడా, సత్వగుణం కూడా. ఎందుకని, సత్వగుణంలో ఉంటే కృష్ణుడి ప్రేమ పొందగలమా, లేదు, కాబట్టి అనర్థమే కదా. అదే త్రైగుణ్య విషయ వేద. సో కాబట్టి ప్రభుపాద వారి దగ్గర దీక్ష తీసుకున్నాం, సన్యాసి అయిపోయాం, ఇవన్నీ బయట. నేను ఉన్నాను, కాషాయం వేసుకున్నాను, ఏమో రేపు పడిపోవచ్చు నేను, నేను ఈ కాషాయం వదిలేయచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, జరగకూడదని ఏం లేదు. నేను జాగ్రత్తగా ఉండకపోతే పోతాను, ఎవరు చెప్తారు, అంతే. కాబట్టి ఈ శరీరం ఉన్నంత కాలం జాగ్రత్తగా ఉండాలి, శరీరం ఉన్నంత కాలం. ఈ శరీరం వదిలేసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినాకే అప్పుడు ఓకే, అప్పటి వరకు తస్మాత్ జాగ్రత్త. హ హరే కృష్ణ. గంధర శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాదకి.